శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ప్రార్థన చేసుకుందామండి. దయమేడమైన ప్రభువా, యువదకాల ముందు ప్రభువా, మీ యొక్క పాద సాన్నిధ్యమునకు మేము వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి మీకు తిరుగుబాటు చేసేటువంటి స్వభావమును ప్రభువా మీరు తీసివేసి మాలో ఎల్లప్పుడూ మీకు లోబడేటువంటి హృదయమును దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ మీకు విధేయమై బ్రతుకుచు మాలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావమును అణచుకునేటువంటి విధంగా మీ వాక్యమునకు పరిపూర్ణంగా లోబడేటువంటి హృదయములను మాకు అనుగ్రహించండి. క్రీస్తునామం అందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 8:7-9 వరకు మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ శరీరానుసారమైనటువంటి మనస్సు గురించి చెప్పబడుతున్నది. అది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుందని, దేవుని యొక్క వాక్యమునకు అది విధేయత చూపదని, ఆ విధమైనటువంటి శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు దేవునిని సంతోషపరచలేరని, ఎవరికైనాను క్రీస్తు యొక్క ఆత్మ లేకపోయినట్లయితే వారు దేవుని వారు కారని ఇక్కడ చెప్పబడుతుంది. మనం ఈ లోకంలో చూసినట్లయితే మనకు అనునిత్యము చూస్ చేసుకునవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మన ముందు ఎంపికలు ఉంటాయి, వాటిలో ఒక దానిని మనం ఎన్నుకొనవలసినటువంటి పరిస్థితి అనునిత్యం మనకు కనపడుతూ ఉంటుంది. వీటిలో రొటీన్గా మనం చేయాల్సినటువంటి ఈ చాయిసెస్ ఉంటాయి. అవి ఎలాంటి అంటే, ప్రతిదినము మనం మార్కెట్కి వెళ్ళటం, మనకు కావలసినటువంటి వెజిటబుల్స్ కొనుక్కోవటం, లేకపోతే గ్రోసరీ షాప్కి వెళ్ళి గ్రోసరీసు మనకు కావాల్సినటువంటివి కొనుక్కోవటం, ఇలా దినచర్యలో మనం చేసేటువంటి రొటీన్గా చేసేటువంటి ఎంపికలు కొన్ని ఉంటాయి. దీనికన్నా కొంత ముఖ్యమైనటువంటి ఎంపికలు చేయాల్సినటువంటి సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, మనము పనిచేసేటువంటి ప్రదేశానికి వెళ్ళటం, మనం పనిచేస్తూ మనకు కావాల్సినటువంటి ఆ వృత్తిని సంపాదించుకునేందుకు పనిచేయటం, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మనకు ముఖ్యమైనటువంటివిగా భావిస్తూ ఉంటాం. ఇదే సమయంలో అంతకన్నా మరింత ప్రాముఖ్యత కలిగినటువంటివి ఇంకొన్ని ఉన్నాయి. అవేంటంటే, మన యొక్క జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవటం, అంటే పెళ్లి విషయం అన్నమాట, వివాహ విషయం. వివాహ సమయంలో మనకు కాబోయేటువంటి ఆ యొక్క బెటర్ హాఫ్, అంటే మనకు కావలసినటువంటి వధువును లేక వరుని మనం చూజ్ చేసుకునేటువంటి ఆ యొక్క డెసిషన్ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అప్పటి నుండి నీ యొక్క జీవితము ఆ యొక్క వ్యక్తి మీద కూడా ఆధారపడనై ఉన్నది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్గా దాన్ని మనందరం భావిస్తాము. తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కూడా మనము చాలాసార్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయంగా దాన్ని భావిస్తూ ఉంటాం. ఈ విధంగా మన లైఫ్లో రొటీన్గా చేసేటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటివి, అతి ముఖ్యమైనటువంటివి అని మూడు రకాలైనటువంటి చాయిసెస్ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. తర్వాత మనం చేసేటువంటి ఈ యొక్క ఎంపికలు అనేటువంటివి దేని మీద ఆధారపడతాయి అంటే, వాటిని నువ్వు ఎంత విలువైనవిగా ఎంచుతావో వాటి మీద ఆధారపడుతుంది. నువ్వు వాటిని ఎంతగా కోరుకుంటున్నావో దాని మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అడ్జస్ట్ అయ్యి డెసిషన్స్ తీసుకునవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకునవలసి వచ్చింది అనుకోండి. నేను కుటుంబస్తునిగా ఒక నిర్ణయాన్ని నాకు నేనుగా తీసుకోను. నేను ఏం చేస్తానంటే, నా యొక్క భార్య వద్దకు వెళ్ళి ఆమె యొక్క ఒపీనియన్ కూడా నేను తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పినటువంటి నిర్ణయానికి ఆమె చెప్పినటువంటి నిర్ణయము భిన్నంగా ఉన్నట్లయితే, మేమిద్దరం కలిసి చేయవలసినటువంటి ఈ యొక్క కుటుంబ నిర్ణయంలో నేనేం చేస్తానంటే, నా నిర్ణయం చొప్పుననే నేను ముందుకు వెళ్ళకపోవచ్చు. ఆమె యొక్క నిర్ణయం అని కూడా లెక్కలోనికి తీసుకుని దానిని ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ నిర్ణయం తీసుకోవటంలో నా నిర్ణయాన్ని పూర్తిగా పక్కా పెట్టాల్సి వస్తుంది, ఆమె నిర్ణయం చొప్పుననే నేను ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఈ విధమైనటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి కుటుంబ జీవితం అనేటువంటి దానిలో. కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే కొన్నిసార్లు మిగిలినటువంటి వారి కొరకు నువ్వేం చేస్తావంటే అడ్జస్ట్ అవుతూ వారి నిర్ణయాన్ని నీ నిర్ణయంగా ప్రకటిస్తూ ఉంటావు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత నిర్ణయాలు అనేటువంటివి వేటి వేటిని గురించి మనం తీసుకుంటూ ఉంటాము. మనల్ని గురించి మనం నిర్ణయాలు తీసుకుంటాము, మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరి గురించి, పిల్లల గురించి, భార్య గురించి లేక భర్త గురించి, వీళ్ళ గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటంటే సంఘము లేకపోతే గ్రూప్ లేకపోతే ఆర్గనైజేషను, ఇలా మన యొక్క సమాజంలో నీవు ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ని బట్టి నీవు తీసుకోవలసినటువంటి నిర్ణయములు ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక పట్టణమునకు సంబంధించినవి ఉండొచ్చు, లేకపోతే ఒక్కోసారి రాష్ట్రానికి సంబంధించినవి ఉండొచ్చు, లేకపోతే దేశానికి సంబంధించినవి ఉండొచ్చు. ఇలాంటి నిర్ణయాలు అనేటువంటివి ఒక్క నీ వరకే పరిమితమైనటువంటివి కాక అందరి తరపున, అనేక మంది తరపున తీసుకునేటువంటి డెసిషన్స్ నీవు తీసుకునవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. నీవు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా విధమైనటువంటి విషయాలపై ఆధారపడుతూ ఉంటుంది. వీటిలో కొన్ని సెల్ఫిష్గా ఉండొచ్చు, కొన్ని అన్సెల్ఫిష్గా ఉండొచ్చు, కొన్ని బయాస్డ్గా ఉండొచ్చు, కొన్ని అన్బయాస్డ్గా ఉండొచ్చు. అంటే అర్థం ఏంటంటే కొన్ని మొగ్గు చూపేవిగా ఉంటాయి, నీ నిర్ణయము ఒకరికి మేలు కలిగించే విధంగా పక్షపాతం చూపే ద్వారంలో ఉండొచ్చు, లేకపోతే అవి లేకుండా ఉండొచ్చు. అదే విధంగా స్వార్థపూరితమైనటువంటి నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు, లేకపోతే నిస్వార్థమైనటువంటి డెసిషన్ నువ్వు తీసుకునవచ్చు. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయము ఏదైనప్పటికీ ప్రాముఖ్యమైనటువంటి విషయములలో ఒక విశ్వాసిగా నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు నీవు ఆయన చిత్తమును చేయవలనని ఆశపడుతూ ఉంటాడు, ఆయన మీద ఆధారపడవలనని, ఆయనకు ప్రార్థన చేసి ఆ నిర్ణయమును తీసుకునవలనని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. నీవు తీసుకునేటువంటి నిర్ణయము పూర్తిగా 100% కూడా దేవుని చిత్తమే అని చెప్పగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన మనసును కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం నిర్ణయం తీసుకునేటప్పుడు. మన యొక్క లైకింగ్ అనేటువంటి దానిలో ఉంటుంది, ఆ కాంపోనెంట్ ఉంటుంది, మన డిజైర్ ఉంటుంది, మనం కోరుకునేటువంటిది ఆ కాంపోనెంట్ ఉంటుంది, మనం ఇష్టపడేటువంటి ఆ యొక్క కాంపోనెంట్ ఉంటుంది, మనం కావాలి అనుకునేటువంటిది ఆ కాంపోనెంట్ కూడా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయంలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇవన్నీ కూడాను పూర్తిగా ప్రార్థన పూర్వకంగా నిర్ణయం తీసుకున్నావా అని అంటే అది కాకపోవచ్చు. పూర్తిగా మనసును ఇన్వాల్వ్ చేసిన తర్వాతే మనం ఒక నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది మనం జరుగుతుంటుంది. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది దేవుని చిత్తమైనప్పటికీ, దేవుని చిత్తమే అని నీవు చెప్పినప్పటికీ దానిలో నీ యొక్క ఇన్వాల్వ్మెంట్, నీ మెంటల్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ నా మెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదండి, నా మనసుకు సంబంధించింది ఏమీ లేదు, పూర్తిగా నేను ప్రార్థన చేసి మాత్రమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నానని చెప్తే అది కొంచెం అనుమానమే కానీ 99.9% విషయంలో ప్రతి ఒక్కరూ కూడాను తమ మనసును కూడా తప్పనిసరిగా వాడే నిర్ణయమును తీసుకుంటారు. ఇక రెండవది, ఏ విషయమైనా సరే అది దేవుని చిత్తానుసారమైనది అని మనం చెప్పేందుకు ఒక నిదర్శనం ఏంటంటే అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండదు. ఇది ఒక విషయం. కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా లేదు నేను చెప్పినటువంటిది, కాబట్టి ఇది పూర్తిగా దైవ నిర్ణయమే నా విషయంలో, ఇది ఇదే దేవుని చిత్తం అండి నా విషయంలో అని మనం చెప్పలేం. కానీ దేవుని యొక్క చిత్తం అయినట్లయితే దానికి ఉండేటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అది వాక్యానికి విరుద్ధంగా మాత్రం ఉండదు. మన మనస్సును ఉపయోగించకుండా మనము ఒక నిర్ణయమును తీసుకునలేము, ఎంపిక చేయలేము. కానీ దేవుడు మన నుండి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఈ లోక సంబంధమైనటువంటి డిజైర్స్ ఉన్నాయే, మీకు కావలసినటువంటి ఆ కోరికలు, ఆ ఇష్టపడేటువంటి విషయాలు, ఆ కావాలి అనుకునేటువంటి ఈ యొక్క విషయాలు డామినెంట్గా ఉండకూడదు. అంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయంలో అవి డామినెంట్ ఫ్యాక్టర్స్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వివాహము నిర్ణయించాల్సి వచ్చింది. అక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు ఏమని నిర్ణయించారంటే పలానా అమ్మాయి నిర్ణయించారు. ఎందుకని నిర్ణయించారంటే అందరికన్నా ఎక్కువ డబ్బు ఆ అమ్మాయి కట్నం తీసుకొస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ యొక్క కుటుంబ సభ్యులు. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు చెప్పొచ్చు, ఏమండి బైబిల్లో కట్నం గురించి ఎక్కడ రాయబడి ఉందండి, కట్నం గురించి అసలు మాటే లేదు కదండి అని చెప్పవచ్చు. అయితే అక్కడ కట్నం అనేటువంటిది, ఈ డబ్బు అనేటువంటిది, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఆశ మాత్రమే డామినెంట్ ఫ్యాక్టర్గా ఉండింది అక్కడ. కాబట్టి అది దేవుని చిత్తానుసారమైనటువంటిది కాదు. ఈ విషయాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లోతును మనం చూచినప్పుడు లోతు పై పై విషయాల్ని చూసుకొని పచ్చగా ఉన్నదని చెప్పి ఆ ఏరియాకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని అనుకున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే, దేవ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యులైనటువంటి మనుషులు ఈ యొక్క దూతలు వారి ఇంటికి వచ్చినప్పుడు వారు ఏమంటున్నారంటే, నీ ఇంటికి వచ్చినటువంటి వారిని బయటికి తీసుకురా, వాళ్ళతో మేము పాపం చేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య తను ఏమి చేయాలో పాలుపోక తను ఏమన్నాడంటే, నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకొస్తాను, మీకు కావాలంటే వాళ్ళని ఏమన్నా చేయండి అని చెప్పి ప్రాధేయపడవలసినటువంటి ఆ యొక్క అవసరత తనకి ఏర్పడినది. అలాంటి స్థలం అని తనకు తెలియదు, కానీ పచ్చగా ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత జరిగినటువంటిది తను తెలుసుకున్నటువంటిది ఏంటంటే, అక్కడ పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవని తెలుసుకున్నారు. చివరికి ఆ దూతల వాళ్ళని బయటకు బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత సొదొమ గొమొర్రాని తగలబెట్టి వేశారు. కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యోనాను చూచి ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నినివేకు వెళ్ళి వారికి ఈ విధంగా ప్రకటించమని సెలవు ఇచ్చాడు. అయితే యోనా ఏం చేశాడంటే, తర్షీషు పోయేటువంటి ఓడనెక్కి తను ఇష్టపడలేదు కాబట్టి ఆ దిశగా వెళ్ళిపోవటం ప్రారంభించాడు. నేను కొంతకాలం క్రితం ఒక వివాహం జరగటం చూశాను. ఆ వివాహంలో ఆ పిల్లకి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. సరే, వాళ్ళు ఒక పిల్లవాడైతే బాగుంటాడని అనుకున్నారు. ఆ విధంగా తేదీ నిర్ణయించుకుందామని అనుకున్నారు. ఈ సమయంలో ఆ పిల్లకి అస్వస్థత కలిగింది. ఆ పిల్లకి అస్వస్థతగా ఉండటం చేత దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈ సమయంలో ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారో ఆ కుర్రవాడు తన యొక్క ట్రూ కలర్లో నెమ్మదిగా బయటకు రాయటం ప్రారంభించాడు. ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా ఈ కుర్రవాడు చాలా మంచివాడని చెప్పి ఇవ్వటానికి అందరూ సిద్ధపడ్డాము. అయితే ఈ కుర్రవాడి పరిస్థితి ఏంటో కొంచెం తేడాగా ఉన్నది, కొంచెం ఆగి చూద్దామని చెప్పి ఇంకొంచెం ఆగారు. ఇంతలోకి ఆ కుర్రవాడు అసలు స్వరూపాలు బయటికి రావటం మొదలైంది. దాంతో పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఇక ఆ పిల్లని ఆ తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ చేసేసుకొని ఆ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని వేరొక కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. కాబట్టి మన జీవితంలో చాలా రకరకాలైనటువంటి నిర్ణయాలను మనం తీసుకునేటప్పుడు కేవలము ఈ యొక్క వెలుచూపును బట్టి మాత్రమే, ఈ లోకానుసారమైనటువంటి ఫ్యాక్టర్స్ను మాత్రమే మనం ఆలోచిస్తూ అసలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాటిని పక్కకు పెట్టేసి మనం నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది విశ్వాసిగా మనకు తగదు. నీవు దేవునిని సంతోషపెట్టాలని అంటే నీకున్నటువంటి శరీరానుసారమైనటువంటి ఆ మనసును నువ్వు సంతోషపెట్టలేవు. ఎందుకంటే ఇవి రెండు కూడాను ఒకదానికి ఒకటి విరుద్ధంగా పనిచేస్తూ ఉండేటువంటి అంశాలు. నీలో కలిగేటువంటి ఆ శరీరానుసారమైనటువంటి ఆ యొక్క మనసును నీవు జయించగలుగుతున్నావా ప్రార్థనాపూర్వకంగా? నీ యొక్క జీవితంలో నీకు చాలా ఇష్టమైనటువంటిది ఏదైనా ఉండి దాని ప్రకారం నువ్వు చేయటానికి చాలా ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ అలాంటి దానిని ప్రభు నిమిత్తమై విడిచిపెట్టేసినటువంటి అలాంటిది ఏదైనా ఒక సంఘటన ఏదైనా ఉన్నదా? అదేవిధంగా ఒక పనిని నువ్వు చేయటానికి ఏమాత్రమూ ఇష్టపడవు, ఎక్కడికైనా దేవుడు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి కానీ, లేకపోతే మరోదైనా ఏదైనా సరే నువ్వు అస్సలు ఇష్టపడవు, అది తప్ప ఇంకేదైనా జరగాలని అనుకుంటావు. కానీ అలాంటి విషయంలోనే ప్రభు నిమిత్తము నీవు దానినే చేయటానికి ప్రారంభించి చేస్తున్నటువంటిది ఏదైనా సంఘటన ఒకటి ఉన్నదా? మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. శరీరానుసారమైనటువంటి మనసు ఉన్నట్లయితే నీవు దేవుని సంతోషపెట్టలేవని వాక్యం చెప్తా ఉన్నది. అయితే నీ యొక్క గురి, నీ యొక్క గమనము ఎప్పుడు కూడా ఎటువైపుకు ఉండాలంటే దేవునిని సంతోషపెట్టే విధంగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక విశ్వాసివి కనుక అది మాత్రమే నీ గురి అయి ఉండాలి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు చాలాసార్లు మన చిన్న అంశాలు అని భావించేటువంటి ఈ యొక్క చాడీలు చెప్పటము, సెల్ఫిష్నెస్ అనేటువంటిది, కోపం అనేటువంటిది, ఈ యొక్క గర్వం అనేటువంటిది, ఇవన్నీ కూడాను చాలా చిన్న విషయాలే అని చెప్పి మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తుంటాం జీవితంలో. అయితే అవే చాలా పెద్ద రీజన్స్గా, అంటే దేవుని యొక్క చిత్తము నుండి నిన్ను పక్కకు పెట్టేసేటువంటి విషయంలో చాలా పెద్ద అంశాలుగా అవి ఉండి ఉండవచ్చును. వాటి వలన నువ్వు ఆత్మీయ పరిపక్వతను కలిగి ఉండలేకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా, ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు ఒకసారి నీ మనసు నుండి తీసివేసినప్పుడు పూర్తిగా అది పోయి మరలా ఇక రాదు అనేటువంటి సందర్భం ఏది? అది నువ్వు తీసినప్పుడు టెంపరీగా దాని నుండి నువ్వు విడుదల పొందుతావు. అయితే మరలా నీలో అది తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ ఉబికి వస్తూ ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక దుంప లాంటిది అనమాట. ఆ దుంప పూర్తిగా పోదనమాట. ఆ దుంప మనం తీసేసామనుకుంటాం కానీ మరలా దాని యొక్క వేరో ఏదో ఒకటి ఉండి దాని నుండి మళ్ళీ ఆ యొక్క మొగలక అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాంటి నేచర్ కలిగినటువంటిది ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనసు. కాబట్టి ఒకసారి మనం తీసేసాం కాబట్టి అది ఇక పూర్తిగా పోయింది, నా జీవితంలో ఇక లేదు అనుకునే సందర్భం లేదు. పాపము నా కోసం నువ్వు ఇచ్ఛ ఎలా అయితే ఉంటుందో, హృదయాంతరంగంలో నీకు ఎలాంటి ఇచ్ఛ అయితే ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనసు అనేటువంటిది కూడాను నీ హృదయాంతరంగంలో నుండి తీసివేసినప్పటికీ మరలా మరలా వచ్చేటువంటిది. కాబట్టి ఇది వచ్చినప్పుడల్లా దానితో పనిచేస్తూ దానిని తీసివేస్తూ ఉండాలి. అంతేకాని దాది పూర్తిగా పోయింది, ఒకసారి నేను తీసేస్తాను ఇక రాదు అనేటువంటి పరిస్థితి మాత్రం లేదు. మొదటగా ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి పోయింది అంటే ఇక రెండవసారి మళ్ళీ అదే రకమైనటువంటి మనసు మనలో నుంచి ఉబ్బుకుతూ ఉన్నట్లయితే ఇదేంట్రా పోయింది అనుకున్నాను మళ్ళీ వస్తుందా ఇది అనేటువంటి ఆ యొక్క థాట్ నీకు రాకూడదు. ఎందుకంటే అది వస్తూ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటూ ఉండాలి. ఇది మన దినచర్యలో భాగంగా ఉంటూ ఉండాలి. వీటిని, ఈ శరీరానుసారమైనటువంటి మనసును తీసివేసుకునే దిశలో మనం ఏం చేయాలంటే, మొట్టమొదటగా నీకు అది ఏది కలిగిస్తున్నది, ఏ ఏరియాలో ఉన్నది. ఒకసారి ఒక ఏరియాలో నీకు ఉన్నట్లయితే శరీరానుసారమైనటువంటి మనసు మరొకసారి మరొకటి ఉండొచ్చు. ఒకసారి నేను సెల్ఫిష్ నేచర్ కలిగినటువంటిది ఆ శరీరానుసారమైనటువంటి మనసు అని అనుకున్నట్లయితే మరొక సందర్భంలో సెల్ఫిష్నెస్ కాకపోవచ్చు, ప్రైడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కాబట్టి ప్రతిసారి కూడాను ఇది ఒకటే రకానికి సంబంధించినది అని నేను చెప్పలేను. అది వేరువేరుగా రకరకాల రూపాల్లో అది బయటపడుతూ ఉంటుంది. దానిని మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండాలి. మొట్టమొదటగా ఇది ఏమై ఉన్నది, అది వచ్చిన ప్రతిసారి కూడాను అది ఏమై ఉన్నది అని పిన్ పాయింటెడ్గా మనం దాన్ని గుర్తించాలి. దాని నిమిత్తం ప్రార్థన చేయాలి. దాని నిమిత్తము అవసరమైతే పెద్దల వద్దకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సహాయమును కోరి వారి యొక్క సలహాలను పాటించటం అనేటువంటిది మనకి ముఖ్యము. చివరిగా, మొదట్లో మనం చదివినటువంటి ఆ వాక్యమును మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఎవనికైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అంటే క్రీస్తు యొక్క ఆత్మ నీకు లేకపోయినట్లయితే నువ్వు దేవుని వాడవు కావు అని చెప్తుంది. దేవుని వాడవు అని చెప్పడానికి ఒక లక్షణం ఏంటంటే నీలో క్రీస్తు యొక్క లక్షణాలు ఉండాలి. అంటే ఆత్మ ఫలములు అని మనం చెప్పుకున్నాం కదా ఇది వరకు, మనం అక్కడ మనం చెప్పబడినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా నీలో ఉండాలి. మరి ముఖ్యంగా ప్రేమ అనేటువంటిది ఉండాలి, విశ్వాసం అనేటువంటిది ఉండాలి, నిరీక్షణ అనేటువంటిది ఉండాలి. నీలో దేవుని పట్ల ఆ యొక్క ఆశ అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండాలి, ఆయనకు లోబడేటువంటి మనస్సు ఉండాలి. ఆయనకు విధేయత చూపేటువంటి ఆ యొక్క జ్ఞానము, బుద్ధి నీకు ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడు ఈ చిన్న వాక్యమును మనకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, నీ కృపను మాకు కనపరిచి ప్రభువా, ఈ యొక్క వాక్యం మా యొక్క హృదయంలో ఫలించున్నట్లుగా మాకు సహాయం చేయండి. శరీరానుసారమైనటువంటి మనసును మేము గుర్తించి దానిని వెంటనే తీసుకున్నటకు ప్రతిసారి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఈ లోకంలో ప్రభువా ఈ యొక్క విశ్వాస పోరాటంలో మేము ఎదురేది దానైనా మేము పోరాడుచుండగా మాకు కావలసినటువంటి శక్తిని బలమును ఎల్లప్పుడూ మీరు మాకు అనుగ్రహించండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.